మనకి వేదములు ప్రమాణములు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ వేదములు ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి అంటే బ్రహ్మ యొక్క నాలుగు ముఖముల నుంచి ఆవిర్భవించాయి అని చెప్పుకుంటూ ఉంటాం. బ్రహ్మ యొక్క పని ఏమిటి? ఆ కల్పము తన యొక్క కాల పరిమాణము ఎంతవరకు ఉన్నదో అంతవరకు పుట్టవలసిన ప్రాణుల యొక్క సంస్కారాలను బట్టి పరిస్థితులు నిర్మించి వారు ఎదగటానికి కావలసినటువంటి సన్నాహాలు చేస్తాడు. బ్రహ్మ యొక్క పని అది. పరిస్థితులు కల్పిస్తాడు. ఎవరికి కల్పిస్తాడు? ఆ కాలంలో పుట్టినటువంటి ప్రాణులకు. దానినే పరిణామ క్రమం అని మెహర్ బాబా మన అరవిందో థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చెప్పినటువంటిది చదవమని చెప్తున్నాను నేను మీకు. అది మీరు స్పెషల్గా చాలా తీవ్రంగా దాన్ని అర్థం చేసుకోకపోతే తప్ప ఈ గురుచేతనత్వం అర్థం కాదు. గురుచేతనత్వంలోని ముఖ్యమైనటువంటి స్థితి సహ పూర్వేషామపి గురువు అంటే బ్రహ్మకి కూడా గురువు అని అర్థం. అక్కడ పూర్వేష సృష్టి ఆరంభింపక ముందు కూడా ఉన్నటువంటి చేతనత్వం. తస్య వాచక ప్రణవ, ఆ స్థితిని ఓంకారంతో చెప్తాం. దీనిని అవగాహన చేసుకుని బ్రహ్మ ఏం చేస్తాడు? ఆ గురువు దగ్గర నుంచి పరిణామక్రమాన్ని తెలుసుకుంటాడు. పరిణామక్రమాన్ని తెలుసుకుని దానికి అనుగుణ్యంగా సృష్టి రచన చేస్తాడు. అది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. దానికి అనుగుణ్యంగా సృష్టి రచన చేసినప్పుడు ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు ఆ యుగ ధర్మాన్ని దాటి వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళవచ్చు? గురుచేతనత్వంలో ఉంటే. ఇంచేత గురుచేతనం ఉన్నప్పుడు బ్రహ్మకే మించినటువంటి స్థితి కనుక. ఇది చాలా స్పష్టంగా అవగాహన ఉండి పరిణామ క్రమాన్ని మనం తెలుసుకోకపోతే మొత్తము ఆధ్యాత్మికత భ్రష్టుపడుతుంది. ఈ విషయము పక్కకొచ్చే కనిపించకపోతే ముందుకొచ్చే అంత అవస్థ పట్టే ఎందుకు ఇంత జాగా ఉన్నప్పుడు. ఈ పరిణామ క్రమం చాలా ఇంపార్టెంట్. ఇది అవగాహన లేనటువంటి ఆధ్యాత్మిక సంపద లేకపోతే ఆధ్యాత్మిక సాధన కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ సాధారణంగా గందరగోళం ఎందుకు రాదు అంటే మనకి పరిణామ క్రమంలో తగినటువంటి గురువు దగ్గరికే మనం వెళ్తాం, లేకపోతే ఆ గురువే మనం పిలుచుకుంటాడు. ఆ గురువు ఆ దేశకాల పరిస్థితికి అనుగుణ్యమైనటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమాలను ఆ కాల సాధకులకు అందజేస్తాడు. అది గురువు ఎక్కడి నుంచి పట్టుకుంటాడు? బ్రహ్మ నుంచి పట్టుకుంటాడు, బ్రహ్మ యొక్క వేదముల నుంచి పట్టుకుంటాడు. అందువల్ల మనం కంగారు పడకుండా గురువు యొక్క చెప్పిన బాటలో వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు గొడవ ఎక్కడొచ్చి పడింది? గురువుల మధ్య సమగ్రమైనటువంటి సమన్వయ అవగాహన లేదు. గురు చేతనత్వం గురించి నేను మాట్లాడటం లేదు, గురువుల గురించి మాట్లాడుతున్నాను. నా సబ్జెక్ట్ కెమిస్ట్రీకే వచ్చామనుకోండి, మొత్తం కెమిస్ట్రీ నాకు రాదు, కానీ నేనేం చెప్తూ ఉంటాను, కెమిస్ట్రీ చెప్తూ ఉంటాను, ఇంకో లెక్చరర్ కూడా కెమిస్ట్రీ చెప్తూ ఉంటాడు, డౌట్ వస్తుంది ఏదో. ఇప్పుడు ఆ డౌట్ వచ్చింది అంటే లెక్చరర్స్ కి అర్థం ఏంటన్నమాట, అసమగ్రమైనటువంటి అవగాహన లేదు. ఇంకా నిర్ణయం తీసుకోవాలిగా పాఠం చెప్పేటప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటున్నాడు? ఆ గురు చేతనత్వంలోకి వెళ్ళి నిర్ణయం తీసుకోలేడు వీడు, అంతేది ఏం చేసుకుంటాడు, వాడి నిర్ణయం తీసుకుంటాడు, వాడి నిర్ణయం గ్యారంటీగా తప్పవుతుంది. ఇంకా అలాగా గురు పరంపరలో ఎప్పుడైతే సమాధి స్థితి ధ్యాన స్థితి యొక్క ఇంపార్టెన్స్ పోయిందో, ఇంకా గురు పరంపరలో దోషాలు రావటం మొదలైతే, గురు పరంపరలో దోషాలు వచ్చాయి, గురు చేతనత్వంలో దోషాలు లేవు, అప్పుడేమైంది, ఒక గురు పరంపర ఇంకొక గురు పరంపరకి కొట్టుకుంటాడు. అంచేత ఒక గురు పరంపర నుంచి వేరొక గురు పరంపర తీవ్రముగా విభేదిస్తోంది అనేటటువంటి అవగాహన ఉంది అంటే మనం తప్పే. ప్రకృతిలో నీకు రాముడు రావణాసురుడికి మధ్య తేడా ఉంటుంది, నీకు ఇంచేత నువ్వు పరిణామ క్రమంలో ఎదుగుతున్నావు గనక. కానీ రాముడికి రావణాసురుడికి తేడా లేదు, రావణాసురుడు రాముళ్ళనే కలిసిపోతాడు, ఎక్కడికో కలిసిపోవడం. మరి రావణాసురుడు కూడా ఆ చేతనత్వం నుంచి ఆవిర్భవించినటువంటి చేతనత్వమే నిర్ద్వంద్వో, అంచేత ఆ ద్వంద్వాలు ఉండవు అక్కడ. అంచేత రావణాసురుడు కూడా కరెక్టేనా? పరిణామ క్రమంలో కరెక్ట్ కాదు, కానీ అది ఉత్పత్తి ఎందుకైంది? పరిణామ క్రమంలోనే ఉత్పత్తి అయింది. ఎలా? పరీక్షలు రాస్తున్నారు మీరు, మీరు చదువుకున్న సబ్జెక్టుల్లోంచే క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. మరి మీరు క్వశ్చన్స్ ఏం చేయాలి? ఎదుర్కోవాలి, యుద్ధం చేయాలి, అంతగా యుద్ధం అంటే. మరి ఎందుకు క్వశ్చన్స్తో యుద్ధం చేయటం? మీ జ్ఞానాన్ని నిరూపించుకోవటం. మీ జ్ఞానం నిరూపించుకున్న తర్వాత ఆ ప్రశ్నలకి విలువ లేదు, ఆ ప్రశ్నలు కూడా మీలో జీర్ణం అయిపోతాయి. ఆ ప్రశ్న మీదైనా ఇంకా ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరు కదా, అవగాహన వచ్చింది కదా. అంచేత ప్రకృతిలో అన్ని కూడా మీకు పరీక్షకులే, ఎగ్జామినర్సే, ప్రతిదీ కూడా. అంచేత అనుక్షణం ఎలా ఉండాలి? అతి జాగ్రత్తగా. ఎప్పుడు ఏ క్వశ్చన్కి ఆన్సర్ మిస్ అవుతాము? బిట్ క్వశ్చన్స్ అన్ని, బిట్ క్వశ్చన్స్ లో ఇంపార్టెన్స్ ఏంటి? కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆ కాలం లోపల ఆ బిట్స్ అన్ని ఆన్సర్ చేసేయాలి. నువ్వు ఎంత తెలివైన వాడివైనా అరగంటలో ఆన్సర్ చేయాల్సిన బిట్ క్వశ్చన్స్ నువ్వు చాలా కరెక్ట్ గా ఆన్సర్ చేయగలవు, కానీ 50 గంటలు తీసుకున్నావు, ఏమవుతుంది? ఫెయిల్ అవుతావు. అంత జాగరూకత మీ నిత్య జీవితంలో ఉన్నప్పుడు జీవితం యొక్క లక్ష్యాన్ని మనం పొందగలుగుతాం. ఈ జీవిత లక్ష్యాన్ని ఋషులు వేదమును దర్శించి పొందగలిగితే, మునులు పురాణాలు దర్శించి పొందగలిగారు. ఈ తేడా గుర్తుంచుకోండి, వేద వాంగ్మయానికి పురాణ వాంగ్మయానికి. వేద వాంగ్మయము సప్త ఋషుల ద్వారా దర్శింపబడినది. సప్త ఋషుల ద్వారా దర్శింపబడినటువంటి వేద వాంగ్మయము మునుల ద్వారా పురాణ సంహితగా మనకు అందజేయబడింది. అంచేత వేద సంహిత, పురాణాల సంహిత. అంచేత రెండు కూడా ప్రమాణాలే. వేదము ఎలా ప్రమాణమో, పురాణము కూడా అలాగే ప్రమాణం. అంచేత దర్శనంలో విస్తృతత్వంలో తేడా ఉంది. వేదము చాలా సంక్షిప్తంగా క్లుప్తంగా ఉంటుంది, నాలుగే వేదాలుగా. కానీ పురాణాలు చాలా విస్తృతంగా కథలు కథలుగా మీకు ఆ వేదాలు బోధించినటువంటి సత్యాలను తెలుపుతుంది. ఈ సత్యాలు అర్థం చేసుకోవటానికి బేసిస్ ఏంటి అంటే అగ్ని పురాణము. మనకి మనము ఎన్నుకున్నటువంటి జీవిత విధానములో అగ్ని చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మానవీయ సివిలైజేషన్కి కూడా అగ్ని ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. అగ్ని అనేది ఉపయోగించుకోవటము నేర్చుకున్నటువంటి వ్యక్తి ఈనాడు ఎన్ని సుఖాలు అనుభవించగలుగుతున్నాడు. అంచేత అగ్ని యొక్క పురాణము అంటే అగ్నిని ఉపయోగించుకునేటటువంటి విధానాలు. మరి అగ్ని పురాణంలో ఏం చెప్పబడి ఉంటుంది? ఇది వరకు అగ్నిని ఎలా ఉపయోగించుకున్నారో, ఇప్పుడు అగ్నిని ఎలా ఉపయోగించుకుంటున్నావో, రాబోయేటటువంటి కాలాలలో, రాబోయేటటువంటి యుగాలలో, రాబోయేటటువంటి కల్పాంతము తర్వాత వచ్చే యుగాలలో అగ్ని ఎలా ఉపయోగించుకుంటామో స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. మరి చాలా పురాణాల్లో రామాయణ మహాభారత కథలు తిరుగుతూ ఉంటాయి, అవే. కానీ అవే కథలు తిరగవు. ఇక్కడ అగ్ని మీద స్ట్రెస్ ఉంటే వాయు పురాణంలో వాయు మీద స్ట్రెస్ ఉంటుంది. అంటే దానికి అనుగుణంగా చెప్తాం, ఇంటర్ప్రిటేషను అవగాహన మనము చదివేటటువంటి పురాణము యొక్క ఆధారభూతమైనటువంటి జ్ఞానము మీద లేకపోతే అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. అంచేత మళ్లీ అర్థం చేసుకోండి ఆ తేడా. ఒకటి, వేదములు ఋషుల ద్వారా దర్శింపబడినవి, పురాణాలు మునుల ద్వారా దర్శింపబడినవి. మరి ఋషులు వేదములకి మునులకి తేడా ఏంటి అనేది మీకు తెలియాలి. మనము మునుల స్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి మునుల స్థితి? మౌనము. మౌని అయినవాడు ముని. అంటే సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానములో పరిపూర్ణమైనటువంటి నిష్ణాత కలిగినటువంటి వ్యక్తి, ఎక్స్పర్టైజ్ కలిగిన వ్యక్తి ముని. మరి ఋషి దానిని ఉపయోగించుకోగలిగేటటువంటి వ్యక్తి, అది తేడా ఇద్దరికి. అంచేత పురాణాలు మునులు పట్టుకోగలిగితే ఋషులు ఇంకా సంక్షిప్త రూపంలో వేదాలను పట్టుకోగలిగారు. కానీ రెండు జ్ఞానాలే. వేదము అన్న జ్ఞానమే, పురాణ సంహిత అన్న కూడా జ్ఞానమే. కానీ పురాణాలు ఇంకా విపులంగా చెప్పబడి ఉంటాయి. ఈ అగ్ని పురాణము ప్రాణి జగత్తు యొక్క జీవితానికి ఆధారము. అగ్ని పురాణము, అగ్ని మానవ జీవితం యొక్క, ప్రాణుల యొక్క జీవించే లక్షణానికి ఆధారం. మనం బతికున్నామని ఎలా తెలుస్తుంది? వేడి వల్ల తెలుస్తుంది. ప్రతి ప్రాణికి ఎంతో కొంత వేడి ఉంటుంది, ఎంతో కొంత అగ్ని ఉంటుంది. అగ్ని ఎక్కువ ఉన్నవాడిని ఏమంటాం మనం? ఉత్సాహవంతుడు అంటాం. శౌర్యము సాహసము ఇవంతా కూడా అగ్ని యొక్క స్ఫుల్లింగాలే. అందువల్ల ఎప్పుడైతే మనము ఆ సమర్థ సద్గురు స్పర్శలోకి వెళ్లిన తర్వాత ఈ సాహసము ఈ శౌర్యము ఈ యాక్టివ్ లైఫ్ రాదో, ఆ స్పర్శ రాలేదని అర్థం. ఈ స్పర్శ ఎందుకు రాదు? మన శరీరములో ఎక్కడో అక్కడ ఈ అగ్ని ప్రవాహానికి అడ్డుపడుతోంది. ఈ అగ్ని ప్రవాహానికి అడ్డుపడేటటువంటి విషయాన్ని ఈనాడు రోగాలు అంటున్నాం. ఉత్సాహం ఉంటుంది, అంతా ఉంటుంది, ఓపిక లేదు, రకరకాలైనటువంటివి. అంచేత ఆ రోగ నివారణకి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రము అగ్ని పురాణంలో ముందే చెప్తాడు. అపామార్జన స్తోత్రము అని, సర్వరక్షాకర స్తోత్రము అని. ఆ సర్వరక్షాకర స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది, అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగాః సత్యం సత్యం వదామ్యహం. అంటే ఏంటి అర్థం? అచ్యుత అనంత గోవింద అనేటటువంటి నామస్మరణ ఖచ్చితంగా అన్ని రోగాలను నివారణ చేస్తుంది. మళ్ళా నువ్వు అనుమానం పడతావేమో, దీంతోనే అయిపోతుందా? సత్యం సత్యం వదామ్యహం, రెండుసార్లు రిపీట్ చేస్తాడు దాన్ని. నిజమే, ఇది నిజమే, నిజంగానే నేను చెప్తున్నాను, నువ్వు కావాలంటే చేసి చూసుకో అని. దీనికి మన అగ్ని పురాణంలో అపామార్జన స్తోత్రం అని ఉందది, సుమారు 47 శ్లోకాలు ఉన్నాయి అందులో. పేజ్ నంబర్ 84. ఏ రోగాలు దీనివల్ల నయం అవుతాయో చూడండి. మృత్యువు, బంధనము, రోగము, పీడ, విషమిశ్రిత అన్నపానములు, అభిచారిక ప్రయోగములు, ఘోర సంగ్రామములో శత్రువుల కంఠములతో రాచుకొని చక్రము, త్రిదోషముల వల్ల కలిగినది, సన్నిపాతం వల్ల కలిగినది, ఆగంతుకములకు ఐకాహిక జ్వరములు, ద్వాహిక జ్వరములు, త్రాహిక జ్వరములు, చాతుర్థిక జ్వరములు, ఎన్ని రకాలైనటువంటి జ్వరాల గురించి చెప్తున్నాడో చూడండి. అది నేత్ర రోగము, శిరో రోగము, ఉదర రోగము, శ్వాసావరోధము, అతిశ్వాసము, పరితాపము, కంపనము, గుదరోగము, నాసికా రోగము, పాదరోగము, కుష్ఠరోగము, క్షయరోగము, కమలాది రోగములు, అత్యంత దారుణమైన ప్రమేహము, భగందర, అతిసార, ముఖరోగ, వల్మీక రోగ, మీ ఇష్టం ఎన్ని రకాలైనటువంటి రోగాలు ఉన్నాయో అది ఈ అగ్ని యొక్క స్పర్శతో ఏర్పడినటువంటి విభూతి వల్ల. ఇంచేత అగ్ని యొక్క అతి క్లుప్తమైనటువంటి రూపము విభూతి, దాన్ని అర్థం చేసుకోండి. అక్కడ మీరు అలా ఉపయోగించుకోగలిగితే దాన్ని, అందుకు ఈ ధ్వని యొక్క నిర్మాణము ఆ యాంగిల్లో చేస్తున్నాం మనం. ఇక్కడ సర్వరోగహరము జరగకపోతే ఆధ్యాత్మికమైనటువంటి సాధన మనం చేయలేము. చెయ్యాలని ఉంది కానీ చేయలేను అనేటటువంటి రోగానికి పతంజలి ఏమని చెప్పాడు దానికి పేరు? అక్కడ రాసింది, ఒకటి చెప్తే ఒకటి మర్చిపోతే అంటే శ్యానము. వ్యాధి శ్యాన, శ్యాన అంటే ఇదే అర్థం అనమాట. వేడి లేదు, చెయ్యాలని ఉంది కానీ చేయలేము, చేసేది పాటించలేము. అది పాటించగలగాలి అంటే మూడు రకాలైనటువంటి నామాలు ఎవడవుతే ఊహించుకుంటాడో, ఎవడవుతే చెప్పగలుగుతాడో, ఆ సంకీర్త మాత్రం వల్ల అచ్యుత అనంత గోవింద అను నామములు ఉచ్చరించుట అనెడు ఔషధము చేత సకల రోగములు నశించును. అచ్యుత అనంత గోవింద. అచ్యుత అంటే రిపీటెడ్ గా నేను మీతో చెప్తున్నాను, మీరు అచ్యుత స్థితిలో ఉండి సాధనలు చేసుకోవాలి. బాధ్యతలే తప్ప బంధములు ఉండకూడదు, అది అచ్యుత స్థితి. అచ్యుత అనే నామము ఎందుకు? ఆ స్థితి మీకు రావటానికి. అది ఎప్పుడొస్తుంది మీకు? సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము మీకు అవగాహన వస్తే మీరు అచ్యుత స్థితిలోనే ఉంటారు. అది మీరు నిత్య జీవితంలో ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ చేయటానికి కావలసినటువంటి ఎగ్జామినర్స్ మీ చుట్టూర ఉంటారు. ఎవడో ఏదో అంటాడు, మీకు కోపం వస్తుంది, మీరు అచ్యుత స్థితిలో లేరు. అచ్యుత అచ్యుత అని ఆరుస్తే వెళ్ళాము. ఎవడో ఏదో చేస్తారు, అదేంటి వాళ్ళు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు, మనం ఏదో పెద్దపాళం అయిపోయినట్టు. అప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు? అచ్యుత స్థితిలో లేరు. ఎవరి పరిణామ క్రమంలో వాళ్ళు ఎదుగుతున్నారు, అందరూ కలిసి ఒక చోట ఎదుగుతున్నారు. అది ఎలా సంభవం? క్లాస్ రూమ్ లో లాగే 40 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎవడి విద్య వాడిది, ఎవడి జవాబు వాడిది. అంచేత పక్క వాడిని సవరించకుండా వాడు చెప్పినటువంటి మాటలు మనకి ఏదో ఒక సాధనకి కావలసినటువంటి విషయాన్ని బోధిస్తున్నాయి. ఆ విషయాన్ని బోధించగలిగేటటువంటి పదము అయితే స్వీకరించండి, కాకపోతే అచ్యుత అంతేగా. అన్ని అచ్యుత కాదు. అన్ని అచ్యుత అంటే అట అచ్యుత ఆ మానసిక స్థితి మీకు రావాలి. అంచేత పక్కవాళ్ళు మనకి చెప్పకూడదు, పక్కవాళ్ళు నాకు చెప్పేదేంటి తెలీదు. ఒక్కొక్కసారి అది మీకు చాలా సార్లు నేను మీకు అందుకే చాలా సార్లు నేను చేసేటప్పుడు అది ఎలా చేస్తానో కూడా ఈ ధురింది కూడా అలాగే తయారైంది. దీపావళి కదా అని త్రయోదశి నాడు నారాయణ రావుతో మామూలుగా చెప్పాను, కాస్త సమిధులు రెడీగా ఉంచండి సార్, దీపావళి నాడు అందరం కూర్చుని సామూహికంగా ధునిలాగా చేసుకుందాం అని పడుకున్నా. పడుకుని నిద్రలో వచ్చేసరికి ధుని అనే మాట నాలిక మీద ఉంది, అది ఎలా ఉందో తెలియదు. నాకు చెప్పాగా నాకు సూక్ష్మ జగత్తులో ఏం క్లాసులు జరుగుతాయో తెలియదు. నిద్ర లేవగానే ప్రభాతే కరదర్శనం అని అంటే అర్థం ఏంటంటే చేతులు చూసుకోమని కాదు. కర అంటే అర్థం ఏంటి? చెయ్యి అని. ఏం చెయ్యమని మీకు సందేశం వచ్చిందో చూసుకోమంటే వీడు చేయి చూసుకుంటాడు. భలేవాళ్ళం మనం, అద్భుతమైనటువంటి సాధకులు అని చెప్పాం కదా. ఎంత ఆధ్యాత్మికతను కింద తొయ్యగలమో అంత అధోగతికి తోశాం మనం. ప్రభాతే కరదర్శనం అంటే అర్థం ఏంటి? నువ్వు ఇవాళ ఏం చెయ్యాలో దాన్నే ఊహించుకో. ఇంచేత ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా వాడి యొక్క సూక్ష్మ శరీరం నుంచి ముందు ఆజ్ఞలు వస్తాయి, తర్వాత వాడి యొక్క ఆత్మ నుంచి వస్తాయి, తర్వాత వాడి యొక్క గురువు నుంచి వస్తాయి, ప్రతివాడికి వస్తాయి. కానీ నువ్వు నిర్ణయించుకోవటంలో ఉంటుంది. అది మీకు చేసే చూపిస్తున్నాను నేను, నాకు ఏం కనిపించవు. కానీ ఆ నిర్ణయించుకోవటానికి కావలసినటువంటి ఏ పక్కన ఉన్నటువంటి వాళ్ళ వాక్కు నుంచి గ్రహిస్తాను. అంచేత పక్కన ఉన్నవాడిని నువ్వు నోరు ముయ్యి అన్నావు అనుకో, నువ్వు నీ గురువుని నోరు ముయ్యి అన్నట్టే లెక్క. వాడు ఎవడైనా కావచ్చు. ఇంచేత ఎలాగో ఆయన సూక్ష్మ జగత్తులో వస్తే నువ్వేమనుకుంటావు? శ్రీరామకృష్ణ పరమహంసరి దయ్యమభూతం అనుకున్నాడు. నువ్వేమనుకుంటావు? ఖచ్చితంగా దయ్యం అనుకుంటావు. దయ్యం చెప్పిన పని చేయంగా. ఇంచేత నాకు సూక్ష్మ జగత్తులో గురువు కనిపిస్తే బాగుండు, కనిపిస్తే చంపేస్తావండి. చంపేస్తావంటే అర్థం ఏంటి? వాడు చెప్పిన పని చేయకపోతే అంతేగా. అంచేత ఆ దయ్యము భూతం నీ చుట్టుపక్కనే ఉండి చెప్తూ ఉంటే దానిని మీరు అవగాహన చేసుకోగలిగితే మీ పరిణామ క్రమానికి మీరు కామన్ సెన్స్ తో ఉపయోగించుకోవటమే. సరే ధుని అవుతూ ఉంటే అప్పుడు పక్కన ఎవరున్నారు? రాజర్షి గారు ఉన్నట్టున్నారు అంతే కదా. ఏమో ధుని పెడితే ఎలా ఉంటుంది? ఏమో మాస్టర్ బాగానే ఉంటుందేమో. సరే అయితే నారాయణరావు గారిని రమ్మనన్నారు. సరే వచ్చారు తక్షణమే అని. అప్పుడేంటి, నూనె రాసుకుంటున్నాను, ఇది చేస్తున్నాను నేను. మరి అప్పుడు పిలవటం ఎందుకు? తర్వాత పిలవచ్చు కదా. తక్షణమే మరి తక్షణమైన మా ప్రిన్సిపాల్ని పిలిస్తే అంతాడు. మరి కామన్ సెన్స్ ఉండాలా? ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదు. మన పరివారం వాళ్ళు కనుక, మన కుటుంబ సభ్యులు కనుక రమ్మన్నాం, లేకపోతే మనం వెళ్ళాలి అక్కడికి. సో పిలిచి ఇలా ధుని పెడితే పెట్టేద్దాం అన్నారు. ఇంకా మరి ఆలోచించలే. పెట్టేద్దామని ఆయన ఎందుకు అన్నారు? తక్షణమే చేశాం కనుక. ఆలోచించిన టైం ఇస్తే నేనే ఆలోచిస్తాను. ఏమో బాబు మనకి ధుని ఎందుకు? మీరు ఎందుకు ఆలోచించడం? నువ్వు ఆలోచించావంటే చేసేవాడు ఎవడు? నువ్వు చేస్తే గంగలో దిగుతావు, వాళ్ళు చేస్తే గంగలో దిగవు. కానీ వాళ్ళు ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళందరిలోంచి కూడా వాడే మాట్లాడుతున్నాడు. ఆ అఖండ చేతనత్వమే. అది రెండో పేరు అనంత అచ్యుత. అనంత ఆ అనంత రూపములు కలిగిన వాడు మీకు మార్గదర్శనం చేస్తూనే ఉంటాడు. చైనిస్తే ఈ మహాత్మాకా ప్రసాద్ అని గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు కొన్ని వాల్యూమ్స్ వేశారు. అద్భుతమైనటువంటి పుస్తకం అది. ఆయన మహాత్ముడు కాకమునుపు యాజ్ యూజువల్ పరమ దుర్మార్గుడు, ధూర్తుడు, ఎట్సెట్రా 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 అన్ని ఉన్నాయి. జమీందారు దగ్గర ఉన్నటువంటి పల్లెటూళ్ళలో, అక్కడ నార్త్ ఇండియాలో, గీతా గోరఖ్పూర్కి దగ్గర. కానీ వాడికి అన్న కూతురంటే చాలా ప్రేమ. సరే ఒకరోజు వేటకి వెళ్ళి వస్తున్నాడు, చీకటి పడిపోయింది. అక్కడ గోధూలి వేళ అని అంటారు, అంటే సంధ్యా సమయం. సంధ్యా సమయంలో అందరం దీపం వెలిగిస్తాం. ఎందుకు దీపం వెలిగిస్తాం అంటే అప్పుడు సమర్థ సద్గురు స్పర్శ వస్తుంది కనుక, అంచేత దీపం వెలిగిస్తాం ఖచ్చితంగా. ఆ టైంకి జ్యోతి వెలగటం అనేది. ఆ రోజు ఇంకా వెలిగించలేదు తులసి దగ్గర. వాళ్ళ వదిన ఏంటి ఇంకా దీపం వెలిగించలేదంటే, ఇంకా దీపం వెలగలేదమ్మా అంది ఆ పాప. వీడు విన్నాడు అది, మారిపోయాడు. ఆ సంధ్యా సమయానికి ఉన్నటువంటి విలువ అది. ఆ టైం అప్పుడు మీరు వేస్ట్ చేసుకోకండి, ఇది చెయ్యండి అని. ఆ ఏక మహాత్మాగా ప్రసాదులో ఈ విషయమే చెప్తాడు వాడు. ఏంటి చెప్తాడు? అనంత. అనంతం అనేటటువంటి పేరు ఎవరికి? విష్ణువుకుంది, అగ్నికుంది. ఈ అనంతమైనటువంటిది అంటే అనంత రూపాలలో ఆవెలిగే ఉన్నది అని గుర్తిస్తే అదే జ్యోతి అవతరణ అంటే. అంచేత పక్కనున్నటువంటి వ్యక్తులు మనకి సలహాలు ఇస్తే ఎంత ఒళ్ళు మండుతుందో. మీకు ఒళ్ళు మండింది అంటే ఖచ్చితంగా నువ్వు గురువుని ఆశ్రయించుకున్నట్టే. అంచేత ఆయన శరీరము దాల్చుకుని ఇంతవరకు రావాలి, ఆ పక్కనున్న వాడితో చెప్పిస్తే సరిపోలే. ఆ లోపల నుంచి ఆ వాక్కు వస్తూ ఉంటుంది, అచ్యుత అనంత. ఇది ఎవడు పట్టుకోగలుగుతాడు? గోవిందుడు పట్టుకోగలుగుతాడు. గోవిందుడు అంటే ఇంద్రియాల మీద ఆధిపత్యము కలిగినవాడు. ఇంద్రియాలు మీ కంట్రోల్లో లేకపోతే మీరు తక్షణమే చేయలేరు కదా. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా రేపు అంటాం, తక్షణమే చేసేద్దాం అనేటటువంటి అవగాహన రాదు. అచ్యుత అనంత గోవింద అనేటటువంటి నామముల యొక్క ఉచ్చారణ. ఎందుకు చెప్తున్నావు ఈ నామముల యొక్క ఉచ్చారణ? నిన్ననే చెప్పాను నేను, ఒక్కొక్క కణము, ఒక్కొక్క నీటి యొక్క కణము ఆకాశంలోకి వెళ్తుంది. వెళ్ళి ఏమవుతుందని మేఘంగా మారుతుంది. మేఘాలన్నీ కూడా బాష్ప స్థితిలోనే ఉన్నాయి, అంటే సూక్ష్మ స్థితిలో ఉన్నాయి. అవి మళ్ళీ వర్షించాలంటే ఏమవ్వాలి? కణాలన్నీ కూడా ఒక చోట చేరాలి. అంచేత అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద అని అనంతంగా అంటూ ఉంటే మనం ఎప్పటికప్పుడు ఏమవుతుంది? అది మేఘంగా వర్షిస్తుంది. ఒకళ్ళు కాకుండా అందరూ కలిసి అంటే తొందరగా వస్తుంది కదా. అంచేత ఒక్కళ్ళు చేసుకోవాలా, అందరూ కలిసి చేసుకోవాలా? ఆహా, మేము ఒక్కడే. అది ఎప్పుడైతే భారతదేశంలో వచ్చిందో నాశనమైపోయింది భారతీయ సప్తఋషులు అందరూ ఇప్పటికీ ఆకాశంలో కలిసి ఉన్నారు. చూస్తున్నాం మనం అది ఒకే చోట. ఋషి ఆశ్రమాలన్నీ ఒకే చోట ఉండేవి, పక్కపక్కనే. అన్ని పక్కపక్కనే ఉండేవి హిమాలయాల్లో. కానీ ఇక్కడ సాధకులు కుదరదు. ఎందుకు కుదరదు అంటే కలి ప్రభావం అది. అచ్యుత స్థితిలో అనంతమైనటువంటి వ్యక్తులు కలిసి ఉన్నా కూడా అది గోవింద స్థితే. అనంతమైనటువంటి ప్రాణులు అంటే విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయములో ఎన్ని నామరూపాలు ధరించినటువంటి ప్రాణులు ఉన్నారు? అనంతం. కానీ అనంతంలో ఉన్నటువంటి నామరూపాలలో ఉన్నటువంటి ఆ అచ్యుత స్థితి, ఈ అచ్యుత స్థితిని పతంజలి ఎలా చెప్పాడు? క్లేశ కర్మ విపాక ఆశయేహి అపరామృష్ట. అపరామృష్ట అన్నా అచ్యుత అన్నా ఒకటే. అపరామృష్ట అంటే స్పర్శ తగలనివాడు, అచ్యుతుడు అన్నా స్పర్శ తగలనివాడు. అచ్యుత అగ్నిపురాణం ఏం చెప్తోంది? మళ్ళా యోగమే చెప్తోంది. కానీ ఇంకా స్పష్టంగా చెప్తుంది మీకు, మీరు దాన్ని కాస్త మధిస్తే. కానీ మొత్తము అగ్ని సూక్తానికి బేసిస్ ఈ 84వ పేజీలో ఉన్నటువంటి 47 శ్లోకాలు. దీనిని జాగ్రత్తగా అధ్యయనం చేసుకోండి. ఇది అధ్యయనం చేసుకోమంటే మిగతావి కాదు కదా. మరి ఎంఏ చదవాలి అంటే నేనేం చేసేది? సిలబస్ పెరిగిపోతుంది మాస్టారు అంటే అప్పటికి 10 ఉపనిషత్స్ అన్ని పెట్టేద్దాం అనుకున్నా. కానీ కొంతమంది అమ్మో మన వాళ్ళు చదవని ఎందుకు చదవలేరు నాకు తెలీదు. కరెక్టేనమ్మా. ఒకటి నిజం చెప్పేదా, ఎంఎస్సీ చదువుతున్నప్పుడు ఎంఏ చదువుతున్నప్పుడు ఆ డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళని అడుగు, వాళ్ళకి ఇలాగే ఉండి ఉంటుంది, ఏం అర్థం కాదు అసలు. అప్పుడు ఎంఏ పాస్ అయిపోయాక ఇంతేనా అనిపిస్తుంది, కానీ ఆ డిగ్రీ చదువుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అని. ఏంటంటే ఇది సహజం కదా, రెండేళ్లలో, కానీ మీకు రెండేళ్లు కూడా కాదు 46 రోజులే. కానీ 46 రోజుల్లో మీరు ఎందుకు నేర్చుకోగలరు అంటే అల్పకాల సభ విద్య. వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో రాముల వారు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ వెళ్ళారు. వాళ్ళందరికీ ఎంత తొందరగా వచ్చేసింది ఓ విద్య. శ్రీకృష్ణుడు అయితే ఇంకో స్టెప్ ముందు 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నాడు. నేను ఒక్క బ్రహ్మ విద్య 46 రోజుల్లో నేర్చుకోబట్టుదా అంటే ఇంకా 63 వదిలే వచ్చు మీరు. కానీ 46 64 భలే పొంతన కుదిరింది, రివర్స్ అయిందిగా. చేత ఆ అగ్ని విద్య యొక్క ఆధారాన్ని అర్థం చేసుకోండి. అగ్ని అనేది సర్వవ్యాపకమైనటువంటి స్థితి. ఆ సర్వవ్యాపకమైనటువంటి స్థితి ఏమిటో అర్థం చేసుకోండి. అగ్రే అంటే ముందు ఉండి, నయతి తీసుకెళ్లేది అంటే చిటికెన వేలు పెట్టుకుని తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లవాడిని నడిపిస్తారో, అగ్ని మిమ్మల్ని పురోహితం మీకు మంచిదైనటువంటి మార్గం మీద నడిపిస్తుంది. అది ఎలా నడిపిస్తుందో తెలిపేటటువంటి పురాణం ఇది. ఇదివరకు ఎలా నడిపించింది, ఇప్పుడు ఎలా నడిపిస్తున్నది, రేపు రాబోయే భావీ తరాలలో ఎలా నడిపిస్తుంది అని తెలపాలి కనుక మన్వంతరాల యొక్క వర్ణన ఉంటుంది. ఆ మన్వంతరంలో అగ్ని ఎలా నడిపించింది, ఈ మన్వంతరంలో అగ్ని ఎలా నడిపించింది, రాబోయేటటువంటి మన్వంతరంలో అగ్ని ఎలా నడిపించింది, ఎవరిని, ప్రాణులని. వాడు ఎవడైనా కావచ్చు, ఆ ప్రాణి ఎవడైనా కావచ్చు. వాడు ఓ ఉడతైనా ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు, ఓ పావు అయినా ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు, ఓ సాలి పురుగైనా ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు, కాళహస్తి అంతే కదా, ఓ ఏనుగైనా ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు. అంచేత అవేవో నిమ్నజాతి ప్రాణులు అని మాత్రం అనుకోకండి మీరు. ఆ స్థితిలో దైవత్వాన్ని, దైవత్వాన్నే కాకుండా ఈ అచ్యుత స్థితిని పొందినటువంటి అనేక ప్రాణులున్నాయి. ఆ ప్రాణులన్నింటినీ మనం తలుచుకుంటూనే ఉంటాం. కానీ ఆ అచ్యుత స్థితి ఒక మానసిక స్థితి మాత్రమే. ఈ క్షణంలో మీరు అచ్యుత స్థితిలో ఉండొచ్చు, దాన్ని మీరేం ప్రయత్నం చేయకలే. ఏదైనా పొందాలి అంటే మీరు ప్రయత్నం చేయాలి, కానీ వదలాలి అంటే ఏం ప్రయత్నం చేయాలి. గుప్పుడి మూసి ఉంచమంటే కష్టం, ఎంతసేపు ఉంచమంట మాస్టారు అని. గుప్పుడి తెరిచి ఉంచు, కానీ తెరిచి ఉంచు అనగానే మీకేమనిపిస్తుంది, మూసేయాలనిపిస్తుంది, వచ్చిన కూడా అది అది వద్దు. ఏది వద్దు, తెరిచి ఉన్నా ఒకటే, మూసినా ఒకటే. ఆ అగ్ని తత్వము అది ధూని దగ్గర మీరు నేర్చుకోండి. అంచేత ధూని దగ్గర మీరు నేర్చుకోవాల్సినటువంటి దానికి ఆ రెండో దాంట్లోనూ మూడో దాంట్లోనూ ఉంది. నూతనై ఋషభి ఏంటని పాతకాల పురుషులు అదే చూశారు. ఏంటమ్మా శ్లోకం చూసిరా, ఏంటి మళ్ళీ చెప్పు. అదే ఆ శ్లోకం మొత్తం సరే ఏదో ఒకసారి చూసి వచ్చాను ఎవరు అక్కడ గుర్తుంచుకుని చెప్ప ఉందే. ఇక రెండోదిగా ఈ అగ్ని, అగ్ని పూర్వేభి ఋషిభి రీజ్యే, పూర్వకాలపు యొక్క ఋషుల ద్వారా కూడా కీర్తింపబడింది అది. నూతనేరుత కొత్తలైనటువంటి వాళ్ళు కూడా ఆ అగ్నినే పూజిస్తున్నారు. సదేవ ఏహ వక్షతి, దేవతలు దానిని ఈ విధంగానే తెలుపుతున్నారు. అగ్ని విద్య అది. అంచేత ఈ అగ్ని విద్య ఏం చెప్తోంది, పూర్వకాలంలోనూ అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతోంది, తర్వాత కూడా అలాగే జరుగుతోంది అనేటటువంటి కాలాగ్ని, కాలము యొక్క అగ్ని. అగ్ని అంటే మంటని కాదు, అగ్ని నయతి ముందు ఉండి నడిపించేది. అంచేత మీకు 50 ఏళ్ళు ఎప్పుడు వస్తాయి, 51 ఏళ్ళు ఎప్పుడు వస్తాయి, కాలము ముందుకు వెళ్తూ ఉంటే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి ఏదైనా కారణం వల్ల, మరి అది అవ్వచ్చు కూడా. ఆ అద్భుతమైనటువంటి ప్రయోగము మనం ఇక్కడే చేయబోతున్నాం. మరి ఆ ప్రయోగం మీరు ఎంత తొందరగా చేస్తారో మీ మీద ఆధారపడి ఉంటుంది. హిమాలయాలను నైరుతిలోకి మారుద్దామని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, మరి దానికి మీరు తయారవ్వాలి. తయారయ్యాక ఎంత తొందరగా దాన్ని మీరు పెట్టగలరో మీ మీద ఆధారపడి ఉంటుంది. డిసెంబర్ 99 తర్వాత పెడతాం మాస్టర్, అప్పటికి అయిపోతుంది అది. మీరు ఫ్రీజ్ చేస్తారా కాలాన్ని, ఇతరులు ఫ్రీజ్ చేస్తారా నాకు తెలియదు, కానీ దానికి తగినటువంటి ఏర్పాట్లు మాత్రం ఇక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాన్నే పోల్ షిఫ్ట్ అంటాం మనం. పోల్ షిఫ్ట్ అంటే తెలుసు కదా, అది ఖచ్చితంగా జరగబోతోంది. దానికి మనం ఇక్కడ చేయగలిగితే మరి దానికి డబ్బు కావాలి కదా మాస్టారు, దానికి ఇది కావాలి కదా, నన్ను ఏం చేయమంటారు మాస్టారు, కుర్రాడు చదువుకోవాలి కదా మాస్టారు, డబ్బు చేయాలి కదా మాస్టారు, అమ్మాయికి పెళ్లి చేయాలి కదా మాస్టారు, డబ్బు కావాలి కదా మాస్టారు, నన్ను ఏం చేయమంటారండి, నేనేం చేయలేను. కానీ మీరు ఆ సాహసం చేయగలిగితే పోల్ షిఫ్ట్ యొక్క బీజాలు ఇక్కడే వేయవచ్చు. కానీ ఆ పోల్ షిఫ్ట్ చేయడానికి ఏం చేయాలి, నైరుతిలో హిమాలయాలను స్థాపించాలి. ఎలా స్థాపిస్తాం హిమాలయాలు, సిమెంట్తో కట్టచ్చు దాన్ని, రాళ్ళు పెట్టి ఆకృతి. ఏం చేయాలి, ఇటువైపు నుంచి ఏడు, ఇటువైపు నుంచి ఏడు, ఇటువైపు నుంచి ఏడు, ఇటువైపు నుంచి ఏడు అంటే ఎటు అటు, ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి, తూర్పు వైపు నుంచి పశ్చిమ వైపుకి ఎత్తుగా వెళ్తున్నట్టు ఏడు కొండలు కనుక మనం ఆకృతులు ఇవ్వటమే. ఇదంతా పెద్ద కష్ట సాధ్యమైనటువంటి ఏం కాదు, ఆ గులకరాళ్ళు ఏవో ఇలాంటి రాళ్ళు ఉంటాయి కదా గుహల్లాగా పెట్టడం, చిప్స్ అవి పెట్టి ఏడు కొండల్ని కనుక మనం రెండు వైపుల నుంచి పెట్టి నైరుతిలో బంధిస్తే, నైరుతి యొక్క అధిపతి ఎవడు, రాహు. రాహు యొక్క గొప్పతనం ఏంటి, రాక్షసుడయుండి కూడా అమృతంతంతో తన గొంతుని తలపగలిగాడు. మనం ఏం కోరుకుంటున్నాం, మరి ఏడు కొండలు ఎక్కడైనా మీకు అవగాహన వస్తుందా ఎక్కడుందో, మనం ఏం చేస్తున్నాం, రెండు ఏడు కొండల్ని ఢీ అంటున్నాం. మరి ఎంత తొందర, దీనికి ఎంత కాస్ట్ అవుతుంది మీరు ఊహించుకోండి, రాళ్ళు ఎంత అవుతుంది, గుట్ట పెట్టడానికి రాళ్ళ గుట్ట పెట్టడమేగా. టెక్నిక్ తెలిస్తే సో ఈజీ. కానీ ఈ పోల్ షిఫ్ట్ అనేది మొట్టమొదటిసారి నేను తిరుపతిలోనే దర్శించాను, అప్పటి నుంచే మారింది, లేకపోతే ఈ ఆశ్రమాలు కూడా నాకు ఉండేది కాదు. వాళ్ళు మొత్తుకున్నారు అక్కడ, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, నేను అప్పుడు చెప్పలేదు చాలా మందికి. కానీ ఇది అంత తొందరగా మీరు చేయగలరు, మూడు నాలుగు రోజుల్లో చేసేవచ్చు కదా. ఈ గుట్టలు వేసి ఏముంది, గుట్టలు వేసి ఒక గుహలా తయారు చేయండి, ఆ గుహ లోపల ఒక చిన్న బొమ్మ పెడదాం, అగ్ని యొక్క బొమ్మ, బొమ్మ పెట్టి బాబాజీని తీసుకొచ్చి నిలబెట్టేద్దాం గుహ బయట. ఎంత కాదు, ఏమవుతుంది అది, నా ఉద్దేశంలో రెండు మూడు వేల కంటే ఎక్కువ ఖర్చు అవుదేమో, అంతకంటే ఎక్కువ అవుతుందా, మరి చేయించేసేయండి, మీరు ఎంత తొందరగా చేయించగలరు. కానీ ఇదే సీన్ లారీ మహాశయ యొక్క జీవితంలో జరిగింది. ఇంతేగా, గుహలో ఆయన గురుదేవులు పిలిచారు, బాబాజీ పిలిచి నువ్వు స్నానం చేసిరా అన్నారు, గుహ లోపలికి వెళ్తే ఏముంది. అది మీ జీవితాలలోనూ జరిపించుకోవచ్చు ఆ సంఘటన, ఆ అనంత స్థితిలో ఉంటే. మరి దానికి మీరు చేసి ధుని కంటే ముందు దాన్ని లాగగలిగితే, అన్ని ఇలాగే చెప్తారు మాస్టర్ మీరు, నన్ను ఏం చేయమంటారు మాస్టర్, నన్ను ఏం చేయమంటారు మీరు, అక్కడ నుంచి ఏం వస్తే చూసుకోండి మరి, అయితే ఇది ఉంది కదా ఇంకా మీరు చూసుకోండి, ఎంత కావాలో చూసుకోండి. అది నా ఉద్దేశం అంతకంటే ఎక్కువ అవుదని, రాళ్లు పేర్చి సిమెంట్తో పెట్టించేసింది, లోపల ఒక గుహలా తయారవుతుంది, ఆ గుహలో ఒక చిన్న పెయింట్ వేసి అగ్ని ప్రజ్వలన చుట్టూ చేసి ఒక ఆసనంలా ఉంటుంది, మనిషికి అది పెయింట్ చేసేవచ్చు లోపల. అది నేను చెప్తాను, అది ఇప్పుడు ఆ బొమ్మ నేను వేసిస్తాను, బయట మాత్రము ఆ దాదా గురుదేవులు అభయస్థంతో వేయించాలి ఒక చిన్న పెయింటింగ్ ఏదో. ఇంకా వెళ్ళి కూర్చోండి అందరూ దాని ముందు. పోల్ షిఫ్ట్ ఏంటి, వాస్తులో భారతదేశం ఎందుకు గందరగోళం అయింది అంటే, ఉత్తరంలో కొండలున్నాయి, దక్షిణంలో కుదరదు, అంటే ఏం చేయాలి, దాన్ని ఖచ్చితంగా పోల్ షిఫ్ట్ అవ్వాలి. మరి పోల్ షిఫ్ట్ ఎలా అవుతుంది, ఇప్పుడు ధుని కట్టాలంటే ముందు ఎంతమంది బొమ్మలు వేసుకున్నాం ఇక్కడ, మరి బొమ్మలు వేసుకున్నాక అయిపోతుంది కదా. కానీ బొమ్మలు వేసాక ఈ పని ఎవడు చేస్తాడు, విశ్వకర్మ చేస్తాడు. కానీ నువ్వు ఒక ప్లాన్ ఇవ్వాలి ఆయనకైనా, ఇంజనీర్కి ప్లాన్ ఇవ్వకుండా వాడు ఎందుకు కడతాడు, వాడి కోసం వాడు కట్టుకోవడానికి విషయం ఉంది. ఇంజనీర్ వాడి ఇంట్లో వాడు ఉంటాడు కదా, వాడికి ఇల్లు అక్కర్లే, మీకు ఇల్లు కావాలంటే మీరు ఏం చేయాలి. అంచేత మరి చాలా చిన్నదైనటువంటి స్థలం ఒకటి మనం తీసుకున్నాం ఈ పృథ్వీ అంతా, మరి అంతకంటే ఎక్కువ మనం తీసుకోవడానికి జాగా లేదు. ఈ పృథ్వీ అంతా మనం ఏం చేయదలుచుకున్నాం, పోల్ షిఫ్ట్ ముందు మార్చారు, నాకు వాస్తు సెట్ చేయాలి కదా, పృథ్వీ యొక్క వాస్తు సెట్ చేయాలి కదా. పృథ్వీ యొక్క వాస్తు సెట్ చేయబోతున్నారు ఋషులు, అవుతున్నది ఖచ్చితంగా. ఓవర్ నైట్ అయిపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు కూడా. గబుక్కుని మీ మానసిక స్థితి ఎలా మారిపోతుందంటే, హిమాలయాలలో ఉన్నటువంటి అవి ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలు దక్షిణానికి వచ్చేస్తాయి. వచ్చేసాక వచ్చినట్టు మీకు తెలియకపోవచ్చు. చాలా సార్లు చెప్పాను అది, మీకు అది యుగ యుగాలుగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఎలా, మథుర గురించి చెప్పాను, ఆ కథలు ఉత్తినే చెప్పలే. ఏ కథ చెప్పినా మీ అంతటా మీరు ఏదైనా అవగాహన చేసుకో, అప్పుడు మారిపోతే ఆ ఋషులకి తెలుస్తుంది మారిందని, మీకు తెలియకపోవచ్చు. దానికి బీజాలు ఇక్కడ పడతాయేమో, మరి దానికి వీళ్ళ చేత పనిచేస్తే లాభం, మీరు వేరే మేస్త్రిలో అన్ని తీసుకురావాల్సిందే. వీళ్ళు ఇచ్చేస్తే మళ్ళా అదెట్ట తగటగట. చాలా సింపుల్ మాత్రం అది, ఇంతంటే ఇంత గొడవేం లేదు. అక్కడ రాళ్లను ఏడు రావాలి, రాళ్ళు లేకపోతే ఫ్రేమ్ వర్క్ చేస్తాం. ఏవి మనం చూద్దాం, మీకు డిజైన్ ఇచ్చాక చూడండి అది ఎలా చేస్తాము. అయితే ఒక రాజమండ్రికి పంపించేస్తాయండి. ఎమర్జెంట్ మెడిసిన్ కావాలి అంటే అమెరికా నుంచి ఫ్లై చేసి తెప్పించుకోవటంలే. రాజమండ్రి ఎంత దూరం బాబు? సరే సరే, అది డిస్టర్బెన్స్ వద్దు మనం. అంచేత ఈ అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద అనేటటువంటి నామస్మరణ సర్వ రోగాలను హరింపజేసేటటువంటి శక్తిని శ్రీది సాయి ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన ఉపయోగించినటువంటి మంత్రం ఇది. కానీ ఆ మంత్రంతో ఏం చేశాడు ఆయన, నిరంతరము ధ్వని వైపు దృష్టి ఉండేది ఆయనది. మీరు ఎప్పుడైనా ఆయన బొమ్మలు చూడండి, ఆ బొమ్మ ఉందమ్మా రాజర్షి గారు ఆల్బమ్ నిన్న రంగ. ఆయన దృష్టి ఎప్పుడూ ధ్వని మీద ఉండేది. అంటే ధ్వని ముందే కూర్చోవాలా? ఇప్పుడు మీకు అర్థం ఏంటుంది, ఆయన దృష్టి నేను 12 ఏళ్ళు ఎప్పుడు కూడా ఏం చెప్పాడు ఆయన, గురువు వైపే చూశాడు. ఏ గురువు వైపు? అచ్యుత అనంత గోవింద అనేటువంటి ఆ సమర్థ సద్గురు స్పర్శ వైపు తప్ప ఆయన దృష్టి ఎక్కడా లేదు. చివరికి ఏమైపోయింది, అక్కడే ఉంది ఆయన దృష్టి. నీ వైపు చూశానా, నిన్ను చూడు ఆయన. అలాంటి స్థితిలో అన్ని మాయమైపోతాయి, అన్ని రోగాలు తగ్గిపోతాయి. మరి అందరిది ఎందుకు తగ్గలేదు? దానికి వెంకటేశ్వరం బాగా చెప్తాడు. కరెక్ట్, కానీ వెంకటేశ్వరం ఏం భాష వాడేయడది, ఎవరు చేసుకున్నది అంతే కదబ్బా. ఆ భాష అయితే అది, ఆ భాష కావాలి నాకు భలే అంటాడు. కొందరికి తేలు కుడితే వెంకటేశ్వరం ఇచ్చిన బజ తగ్గిపోయేది, కొందరు తగ్గేది కాదు. నన్ను ఏం చేయమంటావు అన్నాడు. మీరు ఆ స్థితిలోకి వెళ్ళండి, మీరు అది గుర్తుంచుకోండి. నిరంతరం మీరు ఎప్పుడు పక్క వాళ్ళ మీద దృష్టి ఉంటుంది తప్ప, వీళ్ళు రాలేదో వాళ్ళు రాలేదో మీరు కూర్చున్నారనుకోండి, సివీవీకో దానికో ఎవరో ఎందుకో చోటు ఉన్నారనుకోండి, వాళ్ళు రాలేదని మీకు ఎందుకయ్యా గోళ? మరి పోవాలమ్మా అది. కానీ అది బాధపడొద్దు, అది చాలా సహజం. అది అలా లేకపోతే మనం మనుషులమే కాదు. అచ్యుత అనంత గోవింద ఇది ఇక్కడ కూర్చొని ఉన్నాడు, ఇక్కడ ధ్వని ఉంది. అలా ఇంచేత అచ్యుత అనంత గోవింద నామోచారణ భేషజాత్ నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహం. అంటేనే పోతుందా? పోతుంది అంటేనే ఎంత. కానీ మీరు ఆ పోగొట్టుకోగలిగేటటువంటి మానసిక స్థితిలో ఉండాలి. ఎప్పుడు పోతుంది? మీరు ఆ అనంతములో కలిసిపోగలిగితే. అనంతములో కలిసిపోగలగాలి. అది ఎలా ఏమిటి మనం ఆలోచించకూడదు ఎప్పుడు. అది మనం చేస్తున్నాం కాదు, మన ద్వారా జరుగుతున్నాయి. రెండిటికి చాలా తేడా ఉంది. ఏది మన ద్వారా జరుగుతున్నాయి? ఆశ్రమంలో పనులే కాదు, మీ నిత్య జీవితంలో పనులు కూడా. మీ కుటుంబానికి మీరు మాలి మాత్రమే, ప్రెస్టీజ్ మాత్రమే, మీకున్నటువంటి వనరులతో చేస్తారు దాన్ని. అర్థమైన భావం అది అచ్యుత స్థితి. గాభరా పడిపోక్కర్లే, ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి మేమేం చేస్తాం ఏమి చేయక్కర్లే. ఓవర్ నైట్ మార్చగలరు గురువులు. పృథ్వీ యొక్క వాస్తే వాళ్ళు సరిచేసేస్తామంటున్న వాళ్ళు, కానీ ఆ సరిచేయాలి అంటే వాళ్ళ కోరిక ఏంటి, 1% ఆఫ్ మానవ మాతృలు ఆ మానసిక స్థితిలో ఉండాలి. మార్చనివ్వాలి కదా, ఈ స్థలంలో మనం ఇది కట్టుకోగలిగాం, మనం అవస్థ పడితే గుర్తుంది కదా, వాడు చేతి రాకపోతే నువ్వు నేను ఏం చేస్తావు, వాడు అడ్డుతలేడు అనుకో నువ్వేం చేయగలవు. కానీ 10 మంది కలిసిపోగలిగితే అడ్డు తగిలే వాళ్ళు కూడా అడ్డు తగ్గుతారు. ఆ సింబాలిజం ఇక్కడ ప్రాక్టికల్ గా చేయటానికి ట్రైన్ చేద్దాం. అంచేత అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ అంటే అచ్యుత అనంత గోవింద అనే నామముల యొక్క ఔషధం వలన నశ్యంతి సకల రోగాహ. అన్నిటికంటే పెద్ద రోగం ఏంటంటే అహంకారం. అహంకారం అంటే గొప్పతనం అని కాదు, నేను చేస్తున్నాననేటువంటి భావన. అది ఎంత చిన్నవాడైనా నేనే చేస్తున్నాను అనుకుంటాడు కదా, పెద్ద రోగం అది. నశ్యంతి సకల రోగాహ సత్యం సత్యం వదామ్యహం అని అగ్నిదేవుడే స్వయంగా చెప్తాడు ఇది. అంచేత అగ్ని పురాణములో ఏం చెప్పబడింది, ఇప్పుడు అవగాహన వచ్చి ఉంటుంది మీకు, అగ్ని పురాణంలో చాలా చెప్పబడింది, చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పబడున్నాయి. కానీ ఆ చాలా అద్భుతమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటి అంటే తక్షణమే అది తన ప్రభావాన్ని చూపిస్తుంది. నిప్పులో చేపెట్టే కాల్టానికి ఎంత టైం పడుతుంది, కొంచెం టైం పడితే బాగుంది. అంచేత తక్షణమే అనేటటువంటి మానసిక స్థితి రావాలి మీకు. ప్లస్ ఇంకోళ్ళ యొక్క జీవిత విధానాన్ని మార్చాలి అనేది మీకు వద్దు. ఆ అగ్ని చూసుకుంటాడు. మనం అందరూ ఇక్కడ ఎవరి జీవిత విధానాన్ని వాళ్ళు మార్చటానికి ఇక్కడ ఏకత్రితం అవుతున్నాం. కాలేజెస్ లో వాటిలో చదువుకుంటారు, చదువుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ కలవరుగా. అలాగే ఈ ఆశ్రమాలలో మీరు ఆ మానసిక స్థితిలో ఉండాలి. ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి ఈ ఆశ్రమ జీవితాన్ని బ్రహ్మచర్యము అనేటటువంటి ఆశ్రమం ద్వారా చెప్పారు. బ్రహ్మచర్యము అంటే ఏమిటి, అన్నిటినీ తగిలిస్తామే మనం. ఇందుకు మనం సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేయాలి, తెల్ల జుట్టు నల్లబట్టానికి. ఇలాగే బ్రహ్మచర్యం అంటే ఏమిటి, సెక్స్ కంట్రోల్. పిచ్చి బ్రహ్మేణ చరంతి, బ్రహ్మములో ఎవడు చరిస్తూ ఉంటాడో. నువ్వు ఆ పరమే వ్యోమంలో ఉంటే అసలు ఇంద్రియ నిగ్రహం గురించి ఆలోచన వస్తుందా మీకు, అసలు ఇక్కడ ఉంటే కదా నీకేమైనా స్పర్శ రావటానికి. అది 24 ఏళ్ళు సాధన చేయించేవాళ్ళు ఋషుల యొక్క సమక్షములో, అప్పుడు కానీ రాదు అది. అంచేత మీరు ఆవేదన చెందిపోకలే, మనం బీజాలు మాత్రమే వేస్తున్నాం. కానీ ఆ బీజాలకి మీ సహకారం ఉంటే చాలా బాగుంటుంది. మనం ఇది నేర్చుకుంటున్నాం, స్లిప్ అవుతూ ఉంటాం, అనేక సార్లు స్లిప్ అవుతూ ఉంటాం. ఋషులే స్లిప్ అయ్యారు అంటే వాళ్లతో మనం పోల్చుకోవద్దు, వాళ్ళ స్థాయి వేరు. కానీ చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే స్లిప్ అయిపోతాం కనుక మేము చెయ్యం. నాకు చాలా మంది స్నేహితులు కొంతమంది ఇక్కడ కాశీలో అక్కడ ఓ అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉన్నారు, గురువుగారి పనులు చేయాలని ఉంది మాస్టారు, అహంకారం వస్తుందేమో అని చేయటం లేదు. అందులో ఉన్న ఫూలిష్నెస్ మీకు అర్థమైందా, అహంకారం వచ్చేసింది ఆల్రెడీ. నేను చేయటం లేదు ఇందు ఏమంటాం, అది ఆ భేషజందే అది పోవటానికి, ఆ రోగం పోవటానికి మీరేం చేయాలంటే అచ్యుత అనంత గోవింద అనేటటువంటి నామ సంకీర్తన భోజనానికి ముందు ఒక 15 నిమిషాలు చేయటం అలవాటు చేసుకోండి. కోర్సు పెరిగింది, మరి ఏం చేసేదేం లేదు. మీరు MBA డిగ్రీ ఉత్తరే వస్తుందా అయితే కథలు చెప్పడం కాదు ముందు. అంచేత 15 నిమిషాలు ముందు వచ్చి కూర్చోండి, కూర్చున్నాక సంకీర్తన చేయండి అచ్యుత అనంత గోవింద అని మీరు రాగాలు కొట్టుకోండి. ఏం చేస్తారు, మీరు అద్భుతమైనటువంటి సంగీతజ్ఞులు ఉన్నారు, గాన గొడ్డలు మీకు చెప్పక్కర్లేదు. అంచేత దానిని అర్థం, నశ్యంతి సకల రోగా, దానిని ఆధునిక యుగ్యానంలో దీనిని ప్రపంచానికి అందించే మానవుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అచ్యుత అనంత గోవింద సివి. ఇంగ్లీష్ అక్షరాలలో ఆ అనంతమైనటువంటి మార్పు తీసుకొచ్చి పెట్టాడు. కానీ అచ్యుత అనంత గోవింద, గోవిందకి సివివికి లింక్ ఏంటి, సివివి అక్షరాన్ని 3 కలిపిస్తే నామాలు వస్తాయి, సివి వి. లింక్ గురువుల మధ్య ఉన్నది తెలియక సివివి వేరు, వీళ్ళు ఏం చేశారు నేను గురు అంచేది. ఇప్పుడు ఇంతకీ ఏం చెప్పాను అర్థమైందా, మళ్ళా నేను గురుసత్తా గురించే చెప్తున్నా. అది దాటి ఎక్కడికి వెళ్తాం, ఇంచంటే ఎంఏ డిగ్రీ గురు చేతనత్వే కనుక అవే చెప్తున్నాను నేను. దాన్ని అవగాహన చేసుకుని ఆ అచ్యుత అనంత గోవింద అనేటటువంటి నామాలలో ఉన్నటువంటి ఆ రోగ నివారక శక్తి నశ్యంతి సక అంచతి సివివి అంటే రోగాలు నయమైపోతున్నాయి. అవన్నీ వాళ్ళు అటు తగులుతున్నారు ఎక్కడో పరుశు వేదితో. ఇనువు టచ్ అవ్వాలి అంటే ముందు బట్ట ఉండకూడదు. ఏ బట్ట ఉంది? శరీరము నేను అనేటటువంటి బట్ట మిమ్మల్ని వేపుకు తింటోంది. మరి అది వదలకున్నంత వరకు ఆ అచ్యుత అనంత కూడా ఏమీ చేయలేడు. గోవింద స్థితి రావాలి. గోవింద గోవింద స్వస్తి.